दुर्लभ मानव जनम सत्संगे तारो होए भव सिंधु रे।
दुर्लभ मानव जनम सत्संगे तारो होए भव सिंधु
रे। दुर्लभ मानव जनम सत्संगे तारो होए भव सिंधु रे।
दुर्लभ मानव जनम सत्संगे तारो होए भव सिंधु रे।
सीता बात वरिष्ण ये दिन जामिने जागे रे।
सीता बात वरिष्ण
बादवरिष्ण ये दिन जामिने जागिरे। विफल सेविनु कृपण दुर्जन जपल सुकल बाला गिरे।
विमल से बिनु कृपण
दुर्जन विफल से बिनु कृपण दुर्जन चपल सुखल बाला गिरे।
विमल से बिनु कृपण दुर्जन चपल सुखल
ये धन यौवना पुत्र परिजन इथे किया छे परातीति रे।
ये धन यौवना पुत्र परिजन इथे कि परातीति रे।
ये धन यौवना पुत्र परिजन इथे किया छे परातीति रे।
पुत्र परिजन
धन यौवना पुत्र परिजन इथे किया छे परातीति रे।
धन
कमल दल जला जीवन तल मला भजहु हरि पद नीति रे।
कमल जीवन तल मला भजहु हरि पद नीति रे।
कमल दल जला जीवन तल मला भजहु हरि पद नीति रे। श्रवण कीर्तन स्मरण वंदन पाद सेवन दास्य रे। श्रवण कीर्तन स्मरण वंदन पाद सेवन दास्य रे। पूजन सखी जन आत्मनिवेदन गोविंद दास अभिलाष रे।
पूजन सखी
ಜನ ಸಖಿ ಜನ ಆತ್ಮ ನಿವೇದನ ಗೋವಿಂದ ದಾಸ ಅಭಿಲಾಷರೇ
ಆತ್ಮ ನಿವೇದನ
ಗೋವಿಂದದಾಸ ಕವಿರಾಜ ಕವಿರಾಜು ವಿರಚಿತಂ. ತಾತ್ಪರ್ಯಂ, ಓ ಮನಸ, ಅಭಯಮಿಚ್ಚಡು ಆ ನಂದಕುಮಾರುಣಿ ಪಾದಪದ್ಮಮುಲನು ಪೂಜಿಂಪು. ದುರ್ಲಭಮೈನ ಮಾನವ ಜನ್ಮ ಲಭించినది కాబట్టి సాధు సాంగత్యముతో ఈ భవసాగరాన్ని దాటుము. శీతోష్ణము గాలి వానల వలన బాధపడుచు రాత్రి పగలు నిద్ర లేకుండా గడుపుచున్నాను. క్షణికానందము కొరకు అనవసరముగా దుష్టులను నీచులను సేవించితిని. ధనము యవ్వనము పుత్రులు మరియు కుటుంబ పరివారము వలన నిజమైన ఆనందము లభిస్తుందని నమ్మకమేముంది. ఈ జీవితము తామరాకుపై కనిపించు నీటి బిందువు వంటిది. కాబట్టి నీవు ఎల్లప్పుడూ శ్రీహరి పాదపద్మములను సేవించుము. భగవంతుని గుణగణాలను వినుట, వాటిని కీర్తించుట, నిరంతరము స్మరించుట, స్తుతించుట, భగవంతుని పాదసేవ చేయుట, ఒక దాసునిగా భగవంతుని సేవించుట, పుష్పాలు మరియు దీపాలతో భగవంతుని పూజించుట, స్నేహము చేయుట మరియు భగవంతునికి ఆత్మసమర్పణ చేసుకొనుట అను నవవిధ భక్తి మార్గాలలో నిమగ్నమవ్వాలనేదే ఈ గోవిందదాసు అభిలాష. చూడడానికి చాలా సరళంగా ఉంది, పాట కూడా సరళంగానే ఉంది కదా, అర్థమైపోతుంది ముందు. ఇది మనందరి పరిస్థితి. గోవిందదాసు కవిరాజ్ అంటే నేనంతా నీచుల్ని, వాళ్ళందరూ కూడా ఆచార్యులు అన్నమాట. వీళ్ళందరూ నిజానికి నీచుల్ని సేవించడం, ఇంకా ధనం యవ్వనం పుత్రులు వీళ్ళందరి ద్వారా ఆనందం వస్తుందని వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోలేదు. నమ్మకం ఏముందని చెప్తున్నారు. అంటే ఇది వాళ్ళు అంటే పూర్తి వినయంతో రాసిన పాటలు అన్నమాట. ఇది వాళ్ళని వాళ్ళు చాలా తక్కువ వాళ్ళుగా పరిగణించుకొని, ఎందుకు పనికిరాని వాళ్ళుగా ఆచార్యులు రాశారు ఇవన్నీ. కానీ నిజానికి అది సత్యమేనా? వాళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళ కాదు, ఇది అందరం మన కోసం. ఇవన్నీ కూడా ఉంది. మనం ఈ భావాన్ని ఎప్పుడూ మనమేమనుకోవాలి, ఈ పాటలు విన్నప్పుడు మనం కనీసం ఎప్పుడు ఆ విధంగా మనం ఇప్పుడు కోరుకోవడం లేదు కదా ఈ విధంగా ఉండాలని. అంటే మనం అంటే వీళ్ళందరి ద్వారా ఆనందం వస్తుందని మనకు నమ్మకం లేదని ఆచార్యులు చెప్తున్నారు. వీళ్ళందరి ద్వారా ఆనందం రాదు, ఇంకా నేను నీచులను సేవిస్తున్నాను. మనం ఇంకా ఆ భావంలోకి ఎప్పుడు వెళ్తామని అనుకోవాలి. మనం ఇప్పుడు అంతా మనం బయట చేస్తున్నవన్నీ కూడా మంచివే, పర్వాలేదు, దీనివల్ల మనకు ఆనందం ఉంది అనే నమ్మకం ఉంది మనకి ఇంకా. కాబట్టి మనమేమనుకోవాలి, ఎప్పుడు ఆ స్థితిలో అంటే ఆచార్యుల స్థితిలో కనీసం ఆ కోరిక మనలో ఉదయిస్తుందని అనుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఆ కోరిక లేదు కదా. అదనమాట దుర్లభ మానవ జన్మ, మనిషి జన్మ దుర్లభం. ఇవన్నీ కూడా నిజానికి వైష్ణవ గీతాలు పాడితే మొత్తం తత్వం అంతా కూడా అర్థమవుతుంది. భగవద్గీతలో కృష్ణుడు, భగవద్గీతలో భాగవతంలో అనేక గ్రంథాల్లో ఉన్న తత్వం అంతా వాళ్ళు జీర్ణించుకొని మొత్తం జీవితాంతం వాళ్ళు సాధన చేసి పరిపక్వత చెంది భక్తిలో వాళ్ళు రాసిన పాటలు ఇవన్నీ కూడా పూర్తిగా ఆచార్యులు ఉన్నారు. కాబట్టి ఈ చాలా బాగుంటాయి అన్నమాట చదవ పాడడానికి. మరి అదేవిధంగా మన భావాన్ని ముఖ్యంగా ఈ పాడడంలో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మనం ఎప్పుడు ఆ స్థితికి వెళ్తాం అనేది అనే కోరిక మనలో కలగాలి. కనీసం ఆ కోరిక ఎప్పుడు మనలో ఉదయిస్తుంది, వాళ్ళలో ఏదైతే కోరిక ఉందో ఏమిటి ఇదంతా కూడా. అంటే కృష్ణుని ఏ విధంగా నేను నవవిధ భక్తిలో భక్తి ద్వారా నేను సేవించగలను, అదే నా యొక్క అభిలాష అని చెప్తూ ఉన్నారు ఇక్కడ గోవిందాస్ కవిరాజుల వారు. మరి మనం అలా అనుకుంటున్నాం, ఏదో కొద్ది సమయం రోజులో కొన్ని మాలలు జపం చేయడం, ఒక శ్లోకం భగవద్గీత లేదా రెండు శ్లోకాలు కొద్ది సమయం చేస్తుంది, కానీ నిరంతరం అంటే వాళ్ళు నిరంతరం అంటే ఎటువంటి అంతరాయం లేకుండా సమయంలో వాళ్ళకున్న సమయంలో 24 గంటల్లో కృష్ణుని సేవ చేయాలని కోరుకుంటున్నాను. కాబట్టి అది నిజమైన ఆనందం. అప్పటి వరకు ఇంకా ఇక్కడ ఒక పదం వాడారు, ఏంటి, నీచుల్ని అని. మనమందరూ బయట ఉన్నవాళ్ళందరూ నీచులుగా మనం అనుకోవడం లేదు, ఇక్కడ అది సమస్య. ఎందువలన, మనం కూడా మంచివాళ్ళమని అనుకుంటున్నాం కాబట్టి, మనం ఎలా చేస్తున్నాం వాళ్ళు ఎంత చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మంచివాళ్ళే, మనం మంచివాళ్ళే అనుకుంటున్నాం, మంచివాళ్ళమే అని. కానీ మనం అందరం కూడా నీచులు. ఎప్పటి వరకు నీచులు అంటే శుద్ధ భక్తులు అయ్యే వరకు, అంతే కదా.
జయ రాధ మాధవ తుంజా బిహారీ, గోపి జనవాళ్ళ గిరివర ధారీ,
గోపి జనవాళ్ళ గిరివర ధారీ,
యశోదనందన వ్రజ జన రాంజన,
యశోదనందన వ్రజ జన
యమున తీరావన చారీ,
ప్రభుపాదకి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత యథాతథం 4వ అధ్యాయం శ్లోకం సంఖ్య 5. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవా చ అర్జున, తాన్ అహం వేద సర్వాణి త్వం న వేత్తా పరంతప. శ్రీభగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేద్ధత్ పరంతప బహు శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేద్ధ పరంతప
శ్రీభగవాచ
బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప
శ్రీభగవాచ
బహూని మే వ్యతీతాని
జన్మాని తవ చార్జున
శ్రీభగవానువాచ
బహూని మే
వ్యతీతాని
శ్రీభగవానువాచ
శ్రీకృష్ణ
భగవానుడు పలికెను బహూని ఎక్కువ మే నాకు వ్యతీతాని గడిచినవి జన్మాని జన్మములు తవ నీకు చ కూడా అర్జున అర్జున తాన్ ఆ జన్మలను అహం నేను వేద ఎరుగుదును సర్వాణి అన్నిటినీ త్వం నీవు నా వేద్ధ ఎరుగవు పరంతప శత్రువులను అణచువాడా. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఎస్సీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను ఓ పరంతప నీకును మరియు నాకును పలు జన్మములు గడిచినవి. నాకు అవి ఎన్నియును జ్ఞప్తి అందున్నవి, కానీ నీవు వానిని జ్ఞప్తి అందుంచుకొని జాలవు. భాష్యం శ్రీకృష్ణ భగవానుని అనేకానేక అవతారములను గూర్చిన సమాచారము బ్రహ్మ సంహిత యందు మనకు లభించుచున్నది. దాని యందు ఇట్లు తెలుపబడినది: అద్వైతమచ్యుతమనాది మనంతరూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ వేదేషు దుర్లభమదుర్లభమాత్మభక్తౌ గోవిందమాది పురుషం తమహం భజామి. అద్వితీయుడును అచ్యుతుడును అనాదియును అగు దేవదేవుడైన గోవిందుని నేను భజింతును. అతడు అనంత రూపములలోనికి అదే ఆది పురుషునిగా అనాదిగా మరియు నిత్య యవ్వనములో అలరారు వాణిగా భాషించును. భగవానుని అట్టి సచ్చిదానంద విగ్రహ రూపములు వేదవేత్తలకు సాధారణముగా దుర్లభములైనను శుద్ధ భక్తులకు మాత్రము స్వయముగా ప్రకటితమగుచుండును. అదే బ్రహ్మ సంహిత యందు ఈ క్రింది విషయము కూడా తెలుపబడినది: రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టన్ నానావతారమకరోద్భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమః పుమాన్యో గోవిందమాదిపురుషం తమహం భజామి. రామ నృసింహాది పలు అవతారములను ఇతరములైన అనేక అంశావతారములను ధరించువాడును మరియు ఆదిదేవుడైన శ్రీకృష్ణునిగా తెలియబడుచు స్వయముగా అవతరించడివాడును అగు గోవిందుని నేను భజింతును. భగవానుడు అద్వితీయుడని తెలియబడినను అసంఖ్యాక రూపముల్లోనికి ప్రకటితమగుచుండునని వేదములందు తెలుపబడినది. పలు రంగులను మార్చినను వాస్తవమునకు మార్పురహితముగానుండు వైడూర్యముతో అతనిని పోల్చవచ్చును. ఆ నానావిధ రూపములన్నీయును విశుద్ధ భక్తులకే సంపూర్ణముగా అవగతమగును. కేవలము వేదాధ్యయనముచే అవి అవగతము కావు. అర్జునుని వంటి భక్తులు శ్రీకృష్ణ భగవాను నిత్య సహచరులు. భగవానుడెప్పుడూ అవతరించినను వివిధ స్థాయిలలో అతని సేవ కొరకు ఆ నిత్య సహచరులైన భక్తులను అవతరించురు. అటువంటి భక్తులలో అర్జునుడు ఒకడు. గీతాజ్ఞానమును భగవానుడు లక్షలాది సంవత్సరములకు పూర్వము సూర్యదేవుడైన వివస్వానునకు బోధించినప్పుడు అర్జునుడు సైతము తన స్థాయిలో భగవానుని చెంత నిలిచియేయున్నాడని ఈ శ్లోకము ద్వారా అవగతమగుచున్నది. కానీ అర్జునుడు మరియు భగవాను నడుమ వ్యత్యాసం ఏమనగా, భగవానుడు ఆ సంఘటనను జ్ఞాపకముంచుకొనగా అర్జునుడందులకు సమర్థుడు కాకుండెను. ఇదియే అంశలైన జీవులు మరియు భగవాను నడుమ గల భేదము. ఇచ్చట అర్జునుడు శత్రువులను తపింపచేయు గొప్ప యోధునిగా సంబోధింపబడినను తన గత జన్మలలో జరిగిన విషయములను జ్ఞప్తికి తెచ్చుకొనుటలో అశక్తుడై ఉండెను. అనగా జీవుడు భౌతిక పరిగణలో ఎంతటి ఘనుడైనను భగవానును కెన్నడునూ సాటిరాడు. శ్రీకృష్ణ భగవానునితో శాశ్వత సహచర్యం కలిగిన వాడు నిక్కముగా ముక్త పురుషుడే. కానీ అతడెన్నడును భగవానునితో సముడు కాలేడు. బ్రహ్మ సంహిత యందు శ్రీకృష్ణుడు అచ్యుతునిగా వర్ణింపబడినాడు. అనగా భౌతికత్వ సంపర్కమున ఉన్నప్పటికీ అతడు తన దివ్యత్వమును మరచిపోడు. కనుక జీవుడు అర్జునుని వంటి ముక్త పురుషుడైనను భగవానునితో అన్ని విధములా సముడు కాజాలడు. అర్జునుడు భగవానుని భక్తుడైనను ఒక్కొక్క మారు భగవానుని స్థితి మరచు అవకాశము కలదు. కానీ దివ్య కరుణచే భక్తుడు శీఘ్రమే తిరిగి భగవానుని అచ్యుతమైనటువంటి స్థితిని తెలుసుకొనగలడు. కానీ అభక్తులు, దానవ ప్రవృత్తి కలవారు భగవానుని ఈ దివ్యతత్వమును తెలుసుకొనజాలరు. కనుకనే గీతయందలి ఈ వివరణలు అభక్తులకు మరియు దానవ ప్రవృత్తి కలవారికి ఎన్నడూ అవగతము కావు. కృష్ణార్జునులిరువురును స్వభావరీత్యా శాశ్వతులైనను లక్షలాది సంవత్సరములకు పూర్వము తాను చేసిన కర్మలను శ్రీకృష్ణ భగవానుడు జ్ఞప్తి అందించుకొనగా అర్జునుడందులకు సమర్థుడు కాకుండెను. అనగా జీవుడు తన దేహము మార్పు చెందుచున్న కారణముగా సర్వమును మరిచిపోవుననియు మరియు శ్రీకృష్ణుడు తన సచ్చిదానంద దేహమును మార్చని కారణముగా సర్వమును జ్ఞప్తి అందించుకొనిననియు మనం ఇచ్చట గమనించవచ్చు. అతడు అద్వైతుడు. అనగా అతనికి మరియు అతని దేహమునకు భేదము లేదు. అతనికి సంబంధించిన ప్రతిదీను చైతన్యపూర్ణమే. కానీ బద్ధజీవుని విషయమున అతని ఆత్మ దేహము కన్నను భిన్నమైనది. భగవానుడు మరియు అతని దేహము రెండును ఏకమే. కనుక అతడు భౌతిక జగమునందు అవతరించినను అతని స్థితి సర్వదా సాధారణ జీవుని స్థితికి భిన్నముగా నుండును. భగవానుని ఇట్టి దివ్యమైన తత్వమును అసుర ప్రవృత్తి గలవారు అవగతం చేసుకొనజాలరు. ఈ విషయమును భగవానుడే రాబో శ్లోకములలో వివరించు. ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామీతి నామినే నమో. ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది 4వ అధ్యాయం, దివ్య జ్ఞానం. కృష్ణుడు అర్జునుడి మధ్య సంవాదం జరుగుతూ ఉంది. ఏ విధంగా మనం దివ్య జ్ఞానాన్ని ఏ విధంగా పొందాలి అనేది కృష్ణుడు మొట్టమొదట్లో ఈ అధ్యాయం మొదట్లో ఈ దివ్య జ్ఞానాన్ని ఒక పరంపర ద్వారా ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షి విదుహు అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. పరంపర ద్వారా రాజర్షులు ఈ విధంగా పూర్వం అర్థం చేసుకున్నారు, అదే నిజమైన పద్ధతి అని చెప్తూ ఉన్నాడు. తరువాత ఇది కాలక్రమేణా ఈ యొక్క పరంపర లోపించినట్లుగా ఉంది కాబట్టి తిరిగి నేను మళ్ళీ ఈ పరంపరని కృష్ణుడు మొదలుపెట్టడం అనేది జరిగింది. అర్జునుడికి చెబుతూ ఈ జ్ఞానాన్ని అర్జునుడికి ఇస్తూ. అయితే కృష్ణుడు చెప్పాడు ఏమని, నేను ఈ జ్ఞానాన్ని పూర్వం వివస్వానుడికి సూర్యభగవానుడికి ఈ జ్ఞానాన్ని ఇచ్చాను. అప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, అదేమిటి మన ఇద్దరం ఒకేసారి కదా, అంటే దాదాపు ఒకే సమయంలో ఉన్నవాళ్ళం, నువ్వు పూర్వం వివస్వంతుడు, సూర్యుడు నీకంటే పెద్దవాడు, మరి ఏ విధంగా నువ్వు సూర్యుడికి జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది అనేది దీని ముందర శ్లోకంలో అర్జునుడు ప్రశ్నిస్తాడన్నమాట. నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని కూడా అడుగుతాడు. ఇది ఒక ఆచార్యుడి దగ్గర వినయంతో అడిగే విధానం, కానీ ఈ రోజుల్లో చూసినట్లయితే అంతా కూడాను ఒక రెబెలియస్ నేచర్, అంటే ఎలా ఏమంటారు దాన్ని, ఏదో ఆ తిరుగుబాటు, అంటే ఎలా ప్రవర్తిస్తారంటే అందరూ కూడాను అందరికంటే నేనే గొప్పవాణ్ణి, నాకే బాగా తెలుసు అనే విధంగా ఏదైనా చిన్నది కనిపిస్తే ఎవరైనా కావచ్చు, అంటే ఒక మర్యాద గౌరవం ఒక గురువు అంటే ఇవన్నీ కూడా లేవన్నమాట ఇప్పుడు సంఘంలో. కాబట్టి చిన్నది ఏదైనా కనిపిస్తే దాన్ని వేలెత్తి చూపించడానికి అన్నీ తప్పేని చూపించడానికి సిద్ధంగా ఉంటారన్నమాట. ఈ రోజులు అందరూ కూడా నేనే గొప్పవాడిని అని, ఒక గురువు ఇవన్నీ కూడా లేవు, ఈ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక్కడ అర్జునుడు ఏ విధంగా అడుగుతున్నాడు, నేను ఎట్లు అర్థము చేసుకునగలను అని అడుగుతున్నాడు. నువ్వు సూర్యుడికి చెప్పావని చెప్తున్నావు, నేను ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని, నాకు ఎలా అర్థమవుతుంది, ఇది మనం ఒక మన యొక్క ఆధ్యాత్మిక గురువుని అడిగే విధానం. ఎందువలన, కృష్ణుడు 2వ అధ్యాయంలోనే అర్జునుడు 2వ అధ్యాయంలోనే కృష్ణుణ్ణి ఏంటి, శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం, నేను నీ శిష్యుడిగా నేను నీ శిష్యుడిని అవుతాను, ఇప్పటివరకు మనం స్నేహితులుగా ఇలాగ నేను భావించాను, అలా కాదు, అలా అయితే నాకేం అర్థం కాదు, నేను నీ శిష్యుడిగా ఉంటాను, శిష్యుడిగా నన్ను స్వీకరించమని నాకు ఈ జ్ఞానం ఇవ్వమని అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు. అప్పుడు ఇదంతా మొదలవుతుంది అన్నమాట, ఇది చెప్పడం కర్మయోగం. తర్వాత ఇప్పుడు దివ్య జ్ఞానం, దీని ముందలది ఏమిటి, కర్మయోగం. 3వ అధ్యాయం, 2వది గీతాసారం, 3వది కర్మయోగం, తర్వాత దివ్య జ్ఞానం, తర్వాత భక్తి, ఇవన్నీ వస్తాయి. అష్టాంగ యోగ భక్తి వీటన్నింటి గురించి చెప్తాడు కృష్ణుడు. కాబట్టి ఒక ఆచార్యుడిని అడిగే విధానం అన్నమాట ఇది, అర్జునుడి ద్వారా మనం తెలుసుకోవచ్చు, అర్జునుడు అడిగే ప్రశ్నల ద్వారా. కాబట్టి మనం కూడా అదే విధంగా అడగాలి, నేను ఎలా అర్థం చేసుకోగలను, నేను ఏ విధంగా ఆచార్యుడు మనకు చెప్పొచ్చు, అంటే మన గురువు గారు ఇది చెయ్యి అని, నా పరిస్థితి ఇది, నేను ఎలా చేయగలను, నేను ఇలా చేయొచ్చా ఇలా చేయొచ్చా, నేను ఇది మొట్టమొదట మనం చేయవలసింది ఏమిటి, ఆచార్యుడు చెప్పినప్పుడు వెంటనే మొట్టమొదట మనం ప్రయత్నించాలి. ప్రయత్నించి అందులో ఏమైనా మనకి కష్ట నష్టాలు ఉన్నప్పుడు అప్పుడు ఆచార్యుడితో తిరిగి వాటిని చర్చించాలి, చర్చించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి తిరిగి దాన్ని చేయడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే ఆచార్యుడు మనకు అర్థమయ్యే విధంలో అర్థమయ్యే విధంగా ఇంకొక సూచన ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు ఏమని, ఓ పరంతప, నీకును మరియు నాకును పలు జన్మములు గడిచినవి, అనేక జన్మలు అయిపోయినాయి మన ఇద్దరికీ కూడా, కానీ నాకు అవన్నీ జ్ఞాపకం ఉన్నాయి కానీ నీకు జ్ఞాపకం లేవు. ఇది భగవంతుడికి మరియు జీవుడికి మధ్య తేడాని తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ శ్లోకం జీవుడు పూర్తిగా అన్నీ గుర్తుంచుకోలేడు. ముఖ్యంగా బద్ధజీవుడికి అసలు ఏమీ గుర్తుండవు. బద్ధజీవుడు ఎందువలన బద్ధజీవులకి ఎందుకు గుర్తుండవు? ఇక్కడ చెప్తున్నాను ఎందువల్లంటే మనం అనేక దేహాలని మారుస్తూ ఉన్నాం. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క దేహం, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అనేక దేహాలను మారుస్తూ ఉన్నాం. మనం ఈ దేహంలో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, నేను ఫలానా ఊరు వాడిని, ఫలానా దేశం వాడిని, ఫలానా కులం వాడిని, ఫలానా జాతి వాడిని, ఫలానా రంగులో ఉంటాను, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అనుకుంటూ ఉంటాం మనం. కానీ అది మన స్థితి కాదు కదా. ఈ అనుకోవడమే సమస్య. పెద్ద సమస్య ఏమిటి? ఈ అనుకోవడం అనేది ఉంది కదా, అదే సమస్య. మన దుఃఖానికి కారణం ఇదే. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను ఫలానా వ్యక్తి కొడుకునో కూతురునో ఇంకా ఏదో అనుకుంటూ ఉంటాం మనం. ఆ భావంలోనే ఉంటాం. కానీ అది నిజం కాదు. నిజమేమిటి? పరమసత్యం మనం ఎవరం? ఇంకా ఎవరు సేవకులం? దేశ సేవకులమా? దేశ సేవకులమా? కాదు, కృష్ణుడి సేవకులం. కృష్ణుడి నిత్య సేవకులం, ఆత్మలం కానీ కృష్ణుడి నిత్య సేవకులం. ఆ స్థితిలో కృష్ణుడు మరియు జీవులు అందరూ కూడాను సచ్చిదానంద విగ్రహాన్ని కలిగి ఉన్నారు. కానీ బద్ధావస్థలో ఉండడం వల్ల మనం ఆ సచ్చిదానంద విగ్రహం మనకుందనేదే మనకు తెలియదు. ఆ స్థితికి ఎప్పుడు చేరుకోగలం? ఎప్పుడైతే మనం ఆత్మలం అని తెలుసుకొని ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క నిత్య సేవకులుగా మనం ప్రవర్తిస్తూ ఉంటామో అప్పుడు మనం ఈ భౌతిక సంసారం నుండి, ఈ త్రిగుణాల నుండి బయటపడి తిరిగి కృష్ణుడి ప్రేమని పొందగలం. కాబట్టి జీవులు అనేక దేహాలు మారుస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమీ గుర్తుండవు. కృష్ణుడు మరి భౌతిక సంసారంలోకి వచ్చినప్పుడు కూడాను ఇక్కడ ఏమని చెప్పబడింది, అద్వైత అంటే కృష్ణుడు, కృష్ణుడి యొక్క దేహం వేరు కాదు, రెండోది లేదు. కృష్ణ అంటే కృష్ణుడి నామ రూప గుణ లీల, కృష్ణుడు కృష్ణుడి యొక్క లీలలు వేరు కాదు. అంటే కృష్ణుడు తన లీలలు ఎప్పుడు కూడా శాశ్వతమైనవి. కృష్ణుడి లీలలు కూడా, కృష్ణుడు శాశ్వతుడు, కృష్ణుడి దేహం మారదు. కృష్ణుడి యొక్క లీలలు, లీలల్లో అనేక లీలలు చేస్తూ ఉంటాడు. కానీ ఆ లీలలన్నీ కూడా మార్పు లేనివి, శాశ్వతమైన లీలలు అవన్నీ కూడా. కానీ మనం ఏ పని చేసినా కూడా ఏన్ని కూడా తాత్కాలికమైనవి. మనం ఇప్పుడే ఒక శ్లోకం మనం ముందల గోవిందదాస కవిరాజుల వారు రాసిన పాట వైష్ణవ గీతాన్ని పాడాం. అందులో ఏమిటది, ఏమనుంది, చపల సుఖం. మనం చేసేదంతా కూడాను చపల సుఖం కోసమే. కానీ కృష్ణుడి యొక్క లీలలు ఎటువంటివి, నిత్యమైన ఆనందాన్ని ఇస్తాయి. ఎవరు పాల్గొంటారో అది కృష్ణుడికి కూడాను, కృష్ణుడి లీలలో ఎవరైతే ఉంటారో భక్తులందరూ కూడాను ఆ అమితమైన ఆధ్యాత్మిక ఆనందంలో ఉంటారు. కానీ అది భౌతికమైన ఆనందం కాదు. మనం ఏదైతే పొందుతూ ఉన్నామో అదంతా కూడా భౌతికమైంది, క్షణికమైంది, క్షణికమైన ఆనందం. ఇంకా ఇక్కడ అనేక అద్వైత అంటే చాలా చెప్పుకోవచ్చు. అద్వైత అనేదానికి అంటే ఇంకా కృష్ణుడితో అసమ ఊర్ధ్వ అంటే కృష్ణుడు అద్వైత అంటే రెండో వాడు లేడనమాట. కృష్ణుడు లాంటి వాడు భగవంతుడు ఒకడే, అతనే కృష్ణుడు. అద్వైత రెండో వాడు లేడు. ద్వైత అంటే రెండవది, ఆ ద్వైత రెండవది లేదని కూడా చెప్పుకోవచ్చు. అసమ ఊర్ధ్వ అంటే కృష్ణుడితో సమానమైన వాడు కానీ కృష్ణుడి కంటే ఉన్నతుడు కానీ ఎవరు లేరు. అసమ ఊర్ధ్వ. ఇంకా ఉపనిషత్తులన్నీ చెప్తున్నాయి ఏమిటి, ఏకో బహునాం యో విధదాతి కామ. ఏకో ఒకే ఒక్కడు, బహునాం అనేక మంది ఇతరులు ఎవరైతే ఉన్నారో, యో విధదాతి కామ. ఈ ఉపనిషత్తులు ఏంటంటే ప్రత్యక్షంగా చెప్పవు, కృష్ణుడు అన్ని జీవులకి కూడా కావాల్సిన కోరికలు తీరుస్తున్నాడని. ఒకే ఒక్కడు ఉన్నాడు, అతనే అదే మూలం, పరమసత్యం అని చెప్తూ ఉంటాను. ఆ పరమసత్యం ద్వారా మిగతావన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను కోరికలు తీర్చుకుంటున్నాయి. వాటి యొక్క కోరికలు ఆ సత్యం ద్వారా తీర్చబడుతున్నాయి. ఈ విధంగా ఉపనిషత్తులు ఇవన్నీ కూడాను ప్రత్యక్షంగా కీర్తించవు భగవంతుడు. కానీ బ్రహ్మ సంహితలో బ్రహ్మ నేరుగా కీర్తించాడు కృష్ణుడు. ఎలాగా, చాలా బాగుంటాయి ఇవి కీర్తించడానికి కూడా. అద్వైతమచ్యుతమనాదిమనంతరూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ వేదేషు దుర్లభమదుర్లభమాత్మభక్తౌ గోవిందమాదిపురుషం తమహం భజామి. అద్వైతం అంటే రెండవ లీడు, అచ్యుతం అంటే తను భౌతిక సంసారంలో భౌతిక త్రిగుణాలకి లోబడి లేదా వాటికి ప్రభావితుడు అవ్వడం అనేది ఉండదు. కృష్ణుడు అనాది, అనాది అంటే అనాది, ఆది అంటే ఒక మొదలు ఉంది, అనాది అంటే మొదలు లేదు. అనాది అనంత రూపం, అతనికి ఎన్ని రూపాలు చాలామంది అనుకుంటారు, దశావతారాలు 10 అవతారాలే ఉన్నాయి, వాళ్ళకి కొన్నే తెలుసు అన్నమాట ఎవరైతే విన్నారు, లేదా ఇంకా కొన్ని ఉన్నాయి అనుకుంటారు. కానీ మనకు తెలియని అనేక రూపాలు ఉన్నాయి భగవంతుడికి, అనేక విశ్వాల్లో అనేక విధాలుగా తను లీలలు చేస్తూ ఉంటాడు, అనేక వైకుంఠ లోకాల్లో కూడా తన లీలలు జరుగుతూ ఉన్నాయి భగవంతుడు. మనకు తెలియదు అవన్నీ కూడా, అనేక రూపాలు ఉండొచ్చు, మనకు అనిపించవచ్చు. ఒక ఉదాహరణకి వరాహ అవతారం చూడడానికి, వరాహం అంటే మనకి సాధారణంగా పంది, ఇదేమిటి ఇలా ఉందంటే భగవంతుడి యొక్క లీలలు అటువంటివి. ప్రతి దాంట్లో కూడాను పరిపూర్ణతను చూపించగలడు కృష్ణుడు, కానీ మనం మనిషి జీవితం వచ్చినా కూడాను ఇందులో పరిపూర్ణతని మనం సాధించలేకపోతాం. భగవంతుడు అవకాశం ఇచ్చిన సాధిస్తున్నా లేదు, ఇంకా ఏ విధంగా మన ఇంద్రియ భోగం గురించి ఆలోచిస్తూ ఉన్నాం నిరంతరం ప్రతిరోజు. ఇంకా ఇక్కడ కృష్ణుడి యొక్క అనంత రూపాల్లో రామ, నృసింహ పలు అవతారాలు, అనేక అంశాలు, అంశావతారాలు అంటే నేరుగా భగవంతుడి అవతారాలు ఉన్నాయి, అంశావతారాలు ఉన్నాయి, కళా అవతారాలు ఉన్నాయి, అంటే అంశ యొక్క అంశ, దాన్ని కళ అంటారు, కళ కళ. ఈ విధంగా భగవంతుడి యొక్క అనేక అవతారాలు ఉన్నాయి. మరి వీటన్నిటికీ తేడా ఏమిటి చాలామంది అనుకుంటారు, భగవంతుడు కృష్ణుడు ముందల తర్వాత రాముడు ముందల తర్వాత కృష్ణుడు, ఇవన్నీ ఎందుకు మనకి ఇలా కనిపిస్తున్నాయి అంటే మనం అందరం కూడా కాలం యొక్క ప్రభావంలో ఉన్నాం. కాలం యొక్క ప్రభావంలో ఉండడం అంటే, కాలం యొక్క ప్రభావంలో ఉండడం అంటే నిన్న, ఈరోజు, రేపు అనేది మనం చూస్తూ ఉన్నాం, గడిచింది, ఇప్పుడు గడుస్తుంది, తర్వాత రాబోయేది అనే దాంట్లో ఉన్నామా. కానీ ఎవరైతే శాశ్వతమైన ఈ నిత్య అంటే సచ్చిదానంద విగ్రహాన్ని కలిగి ఉన్నారో వాళ్ళకి కాలం యొక్క పరిధిలో ఉండరు. ఎవరైతే కృష్ణ ప్రేమను పొంది ఉంటారో వాళ్ళకి కాలంతో సంబంధం ఉండదు అన్నమాట, ఈ త్రిగుణాలకు కూడా అతీతంగా ఉంటారు, వాళ్ళనే జీవన్ముక్తులు అంటారు. అది ఒక స్థాయి, అత్యున్నతమైన స్థాయి అన్నమాట. ఇంకా పూర్తిగా వాళ్ళకి ప్రతి క్షణం కూడా కృష్ణుని యొక్క సేవలోనే వాళ్ళు నిమగ్నమై ఉంటారు, అప్పుడు కాలం యొక్క పరిధి నుండి బయటపడగలం. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ శ్లోకంలో ఏంటి, భగవంతుడికి మరియు జీవుడికి తేడా ఉంది. ఇక్కడ అర్జునుడు కూడా శుద్ధ భక్తుడే, అర్జునుడు ఎప్పుడు కూడా భగవంతుడితోనే ఉంటున్నాడు, కానీ అర్జునుడు కూడా ఒక్కొక్కసారి మర్చిపోయే అవకాశం ఉంది అని చెబుతున్నారు రూపంలో. అది ఎలా జరుగుతుందంటే శుద్ధ భక్తులు నిజానికి భగవంతుడిని ఎప్పుడు కూడా మర్చిపోరు, కానీ యోగమాయ ప్రభావం ద్వారా. ఈ విధంగా అర్జునుడు ఇక్కడ ఇలా ఎందుకు అడుగుతున్నాడు, అర్జునుడి కోసమా, అర్జునుడికి ఏమి జ్ఞానం లేక, అర్జునుడికి యుద్ధం చేయాలని తెలియక, క్షత్రియుడు కదా, క్షత్రియుడి ధర్మం యుద్ధం చేయాలి సహజం, అది అర్జునుడికి కూడా తెలుసు. కానీ మరి యుద్ధం చేయకుండా నేను ఇవన్నీ వదిలేస్తాను, వీళ్ళందరూ కూడా నా బంధువులు మిత్రులు, వీళ్లతో నేను యుద్ధం చేయడం ఎందుకు అని అంటున్నాడంటే అతను జ్ఞానం లేక కాదు. ఇదంతా కూడాను ఈ భగవద్గీత జ్ఞానాన్ని అందరికీ ప్రపంచం విశ్వంలో ప్రతి ఒక్కరికి ఇవ్వాలని కృష్ణుడు అనుకున్నాడు కనుక, ఈ అర్జునుడి యోగమాయ ప్రభావితం ద్వారా అర్జునుడు ఆ విధంగా ప్రవర్తించే విధంగా చేయడం అనేది జరిగింది. ఇక్కడ కూడా అంతే, అదేవిధంగా అర్జునుడు అడుగుతూ ఉన్నాడు మర్చిపోయినట్లుగా, పూర్తిగా ఏమీ తెలియనట్లుగా. నిజానికి జీవులకి పూర్తిగా అన్నీ గుర్తుండకపోవచ్చు, కానీ భగవంతుడు అనేది వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోరు. కృష్ణుడు, భగవంతుడు, ఈ జ్ఞానం అనేది ఎప్పుడు వాళ్ళలో ఉంటుంది. ఎవరికి? శుద్ధ భక్తులకి. అర్జునుడు, పాండవులు వీళ్ళందరూ శుద్ధ భక్తులు. వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడితో అంటే భగవంతుడు ప్రతిసారి అవతరిస్తున్న ప్రతిసారి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క స్థాయిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జన్మ తీసుకోవడం అనేది, కృష్ణుడి యొక్క లీలలో తిరిగి పాల్గొనడం అనేది జరుగుతుంది. కృష్ణుడికి వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క లీలలో సహకరిస్తారు. కృష్ణుడికి ఈ అతని యొక్క లీల ఎలా చేయాలనుకుంటే ఆ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తారు. ఎందువలన వాళ్ళు శుద్ధ భక్తులు కానీ. ఇంకా ఏమని చెప్తుంది ఇక్కడ ఒక ఇంకొక ముఖ్యమైనది, చాలామంది వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తవు. మనం అందరం కూడా చాలామంది ఇతనికి ఉపనిషత్తులు వేదాలు పాండిత్యం ఉంది, చాలా బాగా అష్టావధానం శతావధానం అని ఇంకేదో ఇంకేదో అనుకొని చాలా గొప్పవాళ్ళు అని అనుకుంటాం. కానీ వాళ్ళందరూ కూడా నీచులే. ఎందువలన మనం ఇప్పుడే చదివాం గోవిందదాస్ కవిరాజుల వారు చెప్తున్నారు, కృష్ణుడి యొక్క కృష్ణుడిని మరిచిపోయి ఉన్నట్లయితే, కృష్ణుడు భగవంతుడని తెలియనట్లయితే వాళ్ళందరూ కూడా అధములే, ఎందుకు పనికిరాని. వాళ్ళందరికి కూడా కృష్ణుడు భగవంతుడిని అర్థం చేసుకునే శక్తి ఉండదు. కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. ఎందుకు పని ఇదిగో ఇదేది మన రెండో అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది భగవద్గీతలో, ఏమిటది బ్రాహ్మణ మంత్రతంత్ర విశారద, ఏమిట శ్లోకం షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారద అవైష్ణవ గురు నశ్యాత్ వైష్ణవో శపచో గురు. కాబట్టి మనం వీళ్ళందరినీ మనం గురువులుగానో లేదా పండితులు వీళ్ళందరూ కూడా గురువులు అని అనుకుంటాం. నిజానికి వాళ్ళు గురువులు కాదు. అంటే ఆధ్యాత్మిక దృష్టి నుంచి చూసినట్లయితే వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళే. కాకపోతే మన పరిస్థితి ఇంకా అధమంగా ఉందనుకోండి, అటువంటిది కూడా లేకపోతే అప్పుడు వాళ్ళు మనకంటే ఉన్నతమైన వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ ఆధ్యాత్మిక దృష్టి నుండి అంటే కృష్ణుడి యొక్క దృష్టి నుండి చూసినట్లయితే వాళ్ళు ఎవరు కూడా ఎందుకు పనికిరాని వాళ్ళు. ఎందువల్లంటే కృష్ణుడే భగవంతుడు అనేది అన్నిటికీ మూలం ఈశ్వర పరమ కృష్ణ అని అర్థం చేసుకోలేదు కాబట్టి. కానీ ఎవరైతే కృష్ణుడే అన్నిటికీ మూలం అని తెలుసుకొని కృష్ణుడి సేవలో నిరంతరం నిమగ్నమై ఉంటారో వాళ్ళు మహాత్ములు. కృష్ణుడు చెప్తున్నారు సమహాత్మ సుదుర్లభ, అటువంటి మహాత్ములు చాలా 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 అరుదుగా లభిస్తారు మనకి. ఇంకా కృష్ణుడు ఏమని చెప్తున్నాడు, ఏ విధంగా అతను కృష్ణుని అర్థం చేసుకోగలం, భక్త్యా మాం అభిజానాతి, భక్తి ద్వారానే నన్ను అర్థం చేసుకోగలరు అని చెప్తున్నాడు. కానీ మాయావాదులు చూడండి, కృష్ణుడు ఇక్కడ అన్ని గుర్తున్నాయి. ఎందువల్లంటే కృష్ణుడు భగవంతుడు అయిపోయాడు. కృష్ణుడు అవ్యక్తంగా ఉన్న రూపం లేనివాడు ఇప్పుడు రూపం తీసుకొని వచ్చాడు. అవ్యక్తం వ్యక్తి మాపన్నం అని చెప్తారు, దానికి వికృత అర్థాలు ఇస్తారు. అంటే నేను రూపం లేని కృష్ణుడు ఏమంటున్నాడు, అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మాం అబుద్ధయ. అబుద్ధులు బుద్ధి లేని వాళ్ళు ఏమనుకుంటారంటే నేను రూపం లేకుండా ఇప్పుడు రూపం తీసుకున్నాను అని అనుకుంటారు అని చెప్తున్నాడు కృష్ణుడు. కానీ ఈ మాయావాది మూర్ఖులు ఏమని చెప్తారంటే నిజానికి భగవంతుడికి రూపం లేదు, ఇప్పుడు రూపం వచ్చింది, ఇది తెలుసుకొని వాళ్ళు మూర్ఖులు అని అంటారు. కానీ కృష్ణుడు దానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు. దీన్ని ఇది అంటే మాటల గారడి అన్నమాట ఇదంతా. లేదంటే కృష్ణుడు స్వయంగా చెప్పి ఉండొచ్చు, నాకు అసలు రూపమే లేదు, నేను ఇప్పుడు రూపం తీసుకున్నాను. లేదంటే మరి కృష్ణుడు చెప్తున్నాడు ఏమని, నీవు పూర్వం ఉన్నావు నేను ఉన్నాను అనేక జన్మలు, కానీ నువ్వు మర్చిపోయావు నేను మర్చిపోలేదు. ఇంకా నేను కృష్ణుడు అనాది అని కూడా చెప్తున్నాడు. ఎవరు, బ్రహ్మగారు. అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం. అనాది అంటే ఆది లేదు, ఎప్పటి నుండో ఉన్నాడు. మరి అటువంటి అనాదికి ఒకప్పుడు రూపం లేకుండా ఒకప్పుడు రూపం రావడం ఏంటి? ఒకవేళ అలా అనుకున్నా మరి మనకి రూపం ఉంది బద్ధస్థితిలో, భగవంతుడికి రూపం లేకపోవడం అంటే మనకంటే భగవంతుడు తక్కువ స్థాయి వాడు. భగవంతుడు ఎప్పుడు కూడాను ఎప్పుడు కూడా అందరికంటే కూడా ఉన్నతమైన వాడే. మరి ఎప్పుడు అతనికి రూపం ఉండాలి, అన్నీ ఉండాలి, ప్రతి ఒక్కటి ఇంకా మనకంటే ఎక్కువ లక్షణాలు కలిగి ఉండాలి, ఇంకా ఎక్కువ మంచి లక్షణాలు ఇవన్నీ, ఎక్కువ శక్తి ఎక్కువ ఐశ్వర్యం అన్నీ ఉండాలి అతనికి, ఇంకా మనకంటే ఎక్కువ మనకున్నదానికంటే. మరి మనకు రూపం ఉన్నప్పుడు భగవంతుడికి ఎందుకు రూపం ఉండదు? కాబట్టి ఈ మాయావాదం అనేది చాలా భయంకరమైనది, మన అందరిలో కూడా ఉందది. అంటే ఆ ఆలోచనలు ఆ భావనలు ఇంకా ఉంటాయి. కాబట్టి కృష్ణుడికి, కృష్ణుడు సచ్చిదానంద విగ్రహుడు అంతేగాని, అతను ఏదో ఒకప్పుడు అతని యొక్క అతను ఎప్పుడు కూడా కృష్ణుడు ఎప్పుడు కూడా త్రిగుణాలకి ప్రభావితుడు కాదు. కానీ మనం ప్రభావితులం అయ్యాం, ఎందువలన కృష్ణుని విస్మరించాం కాబట్టి. కృష్ణుడు చెప్తున్నాడు మమై వాంశో జీవలోకే జీవభూత సనాతనం, వీళ్ళందరూ కూడా నా యొక్క అంశలు అని చెప్పి. వాళ్ళు ఏమంటారు, అంశలు అంటే చూసారా అందులోని భాగాలే ఇవన్నీ విడిపోయినాయి అని చెప్తారు. కానీ ఎక్కడ కృష్ణుడు చెప్పలేదు, వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క మాయలో పడిపోయారు జీవులందరూ, నిజానికి వీళ్ళందరూ కూడా భగవంతులే అని ఒక శ్లోకమైనా చెప్పుండొచ్చు కదా. ఇదంతా కూడా మాటల గారడీ ద్వారా జనాల్ని మభ్యపెట్టడం కోసం మానసిక కల్పనలు ఇవన్నీ. ఇది సత్యం కాదు, ఇందులో సత్యం అనేదే లేదు. కానీ శంకరాచార్యులు వారే ఈ తత్వాన్ని బోధించడం అనేది జరిగింది. దీన్ని మాయావాదం అంటారు. కానీ అదే శంకరాచార్యులు వారు చివరికి భజ గోవిందం భజ గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే మహినహి రక్షతి డుక్రం కరణే, నీ యొక్క తత్వం ఏదైతే అంటే నీ యొక్క మాటల గారడీ ఏదైతే ఉందో అంటే అనేక అర్థాలు లాగి విపరీత అర్థాలు లాగి చేసే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. సన్నిహితే కాలే అంటే మరణ సమయంలో గోవిందుని భజించాల్సిందే, నీకు వేరే మార్గం లేదు అని ఎక్కువగా మాయావాదాన్ని ప్రచారం చేశారు శంకరాచార్యులు. చివరిలో చెప్పారు జీవితం చివరిలో ఈ విధంగా గోవిందుని భజించమని. ఎందువల్లంటే ఆయన స్వయంగా శివుడు, తెలుసు అతనికి, శివుడికి తెలుసు కృష్ణుడే అన్నిటికీ మూలం భగవంతుడే. కానీ ఎందుకు అలా చెప్పవలసి వచ్చిందంటే బౌద్ధ మతాన్ని పారద్రోడడం కోసం. బుద్ధిజం అంటే పూర్తిగా శాస్త్రాలని శాస్త్రాలే లేవు, శాస్త్రాలు అసత్యం అని చెప్తారు. అందువల్ల శాస్త్రాలను తిరిగి తీసుకురావడం కోసం శంకరాచార్యుల వారు ఆ తత్వం చెప్పవలసి వచ్చింది. దాని తర్వాత రామానుజాచార్య వచ్చే రామానుజాచార్య తర్వాత మధ్వాచార్య వీళ్ళందరూ వచ్చి పూర్తిగా ఈ మాయావాదాన్ని ఓడించడం, మాయావాదం ఓడించడం. అప్పట్లో భయంకరంగా ఈ విధంగా వీళ్ళిద్దరికి మధ్య బాగా విపరీతమైన గొడవలు జరుగుతూ ఉండేవి. తత్వపరంగా వాగ్వివాదం తర్కం అన్నీ జరుగుతుండేవి. కానీ వైష్ణవులు అంటే ఈ మాయావాదులను ఓడించడం అనేది జరిగింది. అందువల్లనే ఈ తర్వాత అనేక రకాల తత్వాలు అనేవి వచ్చాయండి, ద్వైతం శుద్ధద్వైతం విశిష్టాద్వైతం. ఇప్పుడు ఇది అచింత్య భేదాభేదం ద్వైతద్వైత శుద్ధద్వైత ఇవన్నీ. కాబట్టి ఈ యొక్క చైతన్య మహాప్రభు ఏమని హెచ్చరిస్తున్నారంటే మాయావాది భాష్య సునిలే హోయ్ సర్వనాశ్. ఎవరైతే ఈ మాయావాద భాష్యాన్ని వింటారో అవన్నీ కూడాను వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు. అవి నిజానికి ఆలోచిస్తూ ఉంటే కొంచెం బుద్ధి ఉన్న అటువైపు ఆలోచించారంటే అవి విని వీళ్ళ బుద్ధి కూడా మారిపోతుంది. అప్పుడు కృష్ణుని ఎప్పటికీ పొందలేరు వాళ్ళు, పూర్తిగా నాశనం అయిపోతారు. అలా ఉంటాయి వాళ్ళు చెప్పేవి కూడా, అంత తర్కం అన్నమాట, మానసిక కల్పన. మనం కూడా అదే కల్పించుకుంటాం మనసు. కాబట్టి జీవుడికి భగవంతుడికి వ్యత్యాసం ఉంది, అది శాశ్వతమైన వ్యత్యాసం. అంతేగాని ఏదో తాత్కాలికంగా మనం జీవులుగా ఉన్నాం, జీవుడే దేవుడైపోతాడు అనేది కాదు. జీవుడు దేవుడు ఎప్పటికీ అవ్వడం. ఓం తత్ సత్ హరే కృష్ణ. మొట్టమొదట జీవుడు పంచభూతాలతో తయారవ్వలేదు. జీవుడంటే ఇక్కడ ఆత్మ, ఆత్మ ఎప్పుడు ఆధ్యాత్మికమైంది. అతనుకుండే దేహం, దేహం పంచభూతాలు స్థూల శరీరం,
అదేవిధంగా భగవంతుడి శరీరం కూడా కాయం కూడా పంచభూతాలతో తయారైందే కాదు.
పంచభూతాలు ఐదు, భూమి నీరు నిప్పు గాలి ఆకాశం, స్థూల శరీరం సూక్ష్మ శరీరం
మనసు
బుద్ధి అహంకారం ఉన్నాయి ఎవరికి, జీవుడికి. కృష్ణుడికి అవేమీ లేవు. కృష్ణుడు కృష్ణుడికి కన శరీరం అనేది అసలు వేరు కాదు. అసలు ఈ అసలు అలా మాట్లాడడమే తప్పు. మొట్టమొదటి చెప్పాలంటే కృష్ణుడు గురించి మాట్లాడే సమయంలో కృష్ణుడు శరీరం అంటేనే అది అపరాధం అయిపోయింది. మొట్టమొదట ఇక్కడ అర్థమవుతుందా, వేరే కాదు అసలు, అసలు వేరు లేదు అందులో. కానీ అది దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం మనం మాట్లాడుతున్నాం. కానీ నిజానికి కృష్ణుడు అంటేనే కృష్ణుడు శరీరం, కృష్ణుడు కృష్ణుడు యొక్క లీలలు, కృష్ణుడు యొక్క నామం కృష్ణ రామ ఇవన్నీ కూడా.
శరీరానికి వచ్చేసరికి ఎందుకంటే పంచభూతాలను తయారు చేసిందే భగవంతుడు అయినప్పుడు ఆ పంచభూతాలతో భగవంతుడిని తయారు చేయవచ్చు. అంటే ఎవరి శరీరం అయినా పంచభూతాలతో తయారవుతుంది. మరి ఆ పంచభూతాల మూలమే భగవంతుడు అయినప్పుడు ఆ భగవంతుడు ఈ పంచభూతాలతో అవుతారనే సమంజసమా?
ఆ భగవంతుడు ఈ పంచభూతాలతో ఉన్నాడని అదే, ఇది దీన్ని మర్త్య బుద్ధి అంటారు. అంటే మనం అందరం కూడా ఇలా ఉన్నాం కాబట్టి భగవంతుడు కూడా అలానే ఉంటాడు అనుకోవడం మర్త్య బుద్ధి. అయితే అలా ఉండడం అసలు అది అది కాదు. అసలు అది పూర్తిగా దివ్యమైంది. అది ఎలా అర్థం చేసుకోవాలి? కేవలం ఒకటే, ఎప్పుడైతే మనం మనల్ని మనం ఆత్మస్వరూపులం, మనం భగవంతుడి సేవకులం అని సాధన ద్వారా అర్థం చేసుకోగలమో అప్పుడే కృష్ణుడి గురించి కూడా అర్థం చేసుకోవాలి. రెండు ఒకేసారి జరుగుతుంటాయి సాధన చేయడం ద్వారా.
ఇటువంటి తత్వాల యొక్క వీటి కోసమే ఆయన శంకరాచార్య తప్పని చేసిన ఏదైనా చేసిన అద్వైతం చేసింది. ఎందుకంటే అప్పట్లో ప్రతిదానికి బౌద్ధులు ఇలా లాగబట్టి ప్రతి దానికి ఒక మూలం అంటూ కావాలి కాబట్టి ప్రతి దానిని ఎక్స్ప్లెనేషన్తో వెళ్ళాడు కాబట్టి అద్వైతం వచ్చింది. ఆ రోజులు అద్వైతం రావడానికి బౌద్ధులు జైనులు విపరీతమైనది మొత్తం నాశనం అయిపోతుంది. శాస్త్రాలన్నీ కూడా ఆ రోజుల్లో ప్రతి దాన్ని ఈ విధంగా తప్పించి ప్రతి వాడికి సమాధానం చెప్తూ వెళ్ళింది అన్నమాట అద్వైతం. ఇటువంటి ప్రశ్నలు దాంట్లో ఇంకా సమాధానం లేని ప్రశ్నలు అద్వైతంలో వెళ్ళలేదు. దీనికి ఎక్కడంటే తర్కించడం భక్తి వేరే
ఉన్నాయి, తర్కంలో కూడా ఉన్నాయి.
తర్కంలో అతను వదిలిందంటూ ఏది లేదు. తర్కంలో ఒకసారి తర్కం ఆలోచించేటప్పుడు దానికి పాజిబిలిటీ నేను చేయడం ప్రతి దాన్ని వివరించుకుంటా వెళ్ళాలి.
ఒక చిన్న ప్రశ్న, తర్కంలో ప్రశ్న లేదండి, నేను ప్రశ్నేస్తాను. మనం అందరం కూడా భగవంతుడు అది కదా చెప్పేది. మనం అందరం కూడా భగవంతుడు, విడిపోయాం మాయలే ప్రభావం, మాయ ప్రభావంలో పడిపోయాం. అంటే ఇది త్రిగుణాల్లో ఉంది అసలు ఈ ఆలోచనే. ఎలా అంటే ఒకప్పుడు నిన్న అనేది వచ్చింది, అంటే ఒకప్పుడు మనం భగవంతుడు, ఇప్పుడు భగవంతుడు, అంటే మధ్యలో కాలం అనేది ప్రభావం వచ్చింది. మీకు అర్థమవుతుందా? కాలం అనేది లేదు ఎవరికి, బద్ధజీ శుద్ధ భక్తులకి, నిత్యముక్తులకి, కృష్ణుడి యొక్క దృష్టిలో కాలం అనేది కాలోస్మి, నేను తయారు చేశాను కాలం అని చెప్తున్నాడు కృష్ణుడు. అంటే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మరి ఎవరు ఈ భగవంతుడు ఈ విధంగా మాయలో పడే విధంగా చేశాడు, దానికి కారణం ఏమిటి? అర్థమవుతున్న ప్రశ్న. వాళ్ళు ఏమంటారు, మాయ ప్రభావంలో పడ్డాడు భగవంతుడు, అంటే జీవుడైపోయాడు కదా. మరి ఈ మాయ ఆ ఎవరైతే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి కంటే శక్తివంతమైంది కాబట్టి ప్రభావితం చేసింది. అంటే మాయని మనం పూజించాలి, కృష్ణుడు కాదు. ఎందువల్ల ఆ మాయ కదా ఈ జీవుణ్ణి ప్రభావితం చేసి ఈ బద్ధ జీవుణ్ణి చేసింది. భగవంతుడిని కూడా అర్థమైందా ప్రశ్న? మరి దానికి సమాధానం ఏంటి?
మీరు బద్ధజీవుడు అంటున్నారు, ఇప్పుడు ఆ కాలాన్ని నువ్వు జయిస్తే నీవే భగవంతుడు అంటాడు. అంటే ఖచ్చితంగా కాలాన్ని కంటే నువ్వు వదిలేడు అని చెప్తున్నాడు కదా. కాలానికి
అదే నేను అనేది, అదే కాలానికి
ఆ మాయ కంటే నువ్వు గొప్పవాడివే.
గొప్పవాడు అయినప్పుడు మాయ యొక్క అధీనంలోకి ఎందుకు వచ్చావు? ఇక్కడ ప్రశ్న అది. నువ్వు గొప్పవాడు కాదు,
అవును
మీరు అంతే. ఇంకా నువ్వు గొప్పోడివి కాదు, ఇంకా మాయ గొప్పది.
ఈ పొజిషన్ లో మాయ గొప్పది, నేను శరీరం అనుకుంటే నీకంటే మాయ గొప్పది. కానీ ఎప్పుడైతే నువ్వు శరీరం కాదు అనుకుంటావో మాయ.
సరే, నువ్వు ఆ విధంగా అనుకోవడానికి ప్రేరణ ఎవరు? అదే మరి ఇక్కడ చెప్పేది ఏంటంటే, మాయ ప్రేరేపించింది కదా. మొదట్లో నువ్వు అనుకున్నావు అంటావు, అని ఎందుకు అనుకున్నావు అలాగా? అనుకోవడానికి ప్రేరణ ఏంటి? అదే ఇదంతా కూడాను నిజంగా కొంచెం బుద్ధితో ఆలోచిస్తే ఇవంతా కూడాను అంతా మాయావాదం, అంతా మాయే. నిజం కాదు, సత్యం కాదు.